భగవద్గీత 17వ అధ్యాయం 5-6 శ్లోకాలు. అశాస్త్రవీతం ఘోరం తప్పే తపోజన దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్విత కర్షయంత శరీరస్థం భూతగ్రామాదేశ మాంచేయవంత శరీరస్థం తా నిద్యాసర నిశ్చయ. అనువాదం. శాస్త్ర విహితములు కానటువంటి తీవ్రము తపస్సును దంభము అహంకారముతో చేయువారు, కామరాగములచే ప్రేరేపించబడినవారు దేహము దేహము పరమాత్మను కూడా కష్టపెట్టివారు రాక్షసులుగా తెలియకూడదు. శాస్త్ర ఈతములు కానటువంటి తీవ్ర తపస్సులను దమ్మము అహంకారంతో చేయవారు, కామరాగముచే ప్రేరేపించబడినవారు దేహమును మరియు దేహమునందని పరమాత్మను కూడా కష్టపెట్టేవారు రాక్షసులుగా తెలియకూడదు. శాస్త్రములందు చెప్పినటువంటి తపస్సు కాక సొంత విధానమును సృష్టించేవారు పెక్కులు కలరు. ఉదాహరణకు నీచ రాజకీయ ప్రయోజనార్థాల కొరకు ఉపవాసములు, ఉపవాసము శాస్త్రమునందు చెప్పబడలేదు. నిరాహార ఉపవాసము సాంఘిక రాజకీయ ప్రయోజనాల కొరకు కాక ఆధ్యాత్మిక ఉన్నతి కొరకే శాస్త్రమునందు ఉపదేశపడేది. భగవద్గీతను అనుసరించి ఆ విధమైనటువంటి ప్రయోజనం కొరకు తపస్సు చేసిన వారు రాక్షస స్వభావం కలవారే. అట్టి కర్మలు అశాస్త్రయుతములే జనులకు హితకరం కాకుండా వారు ఆ కార్యము గర్వము అహంకారము కామము ఇంద్రియ భోగము లేని ఆసక్తితో ఆచరించుకు అట్టిముల వల్ల పంచభూతములే కాక దేహమునందున్న పరమాత్మ కూడా కలిసి చెందను. రాజకీయ ప్రయోజనం కోసం చేసే తపస్సుకు ఉపవాసములు ఇతరులను కూడా కలిసనందించను. అట్టి తపస్సు వేదవాంగంలో తెలుపబడలేదు. రాక్షస ప్రవృత్తి గలవారు శత్రువుని ఏది పక్షాన్ని బలవంతముగా లొంగదీసుకుంటూ అట్టు చేయగలరు. అప్పుడప్పుడు మరణం కూడా సంభవించింది. ఈ కార్యాన్ని కృష్ణ భగవానుడు ఆమోదించటలేదు. ఈ కార్యములను ఉన్నవారు దానవులని అతడు చింతిస్తున్నాడు. ఆ కార్యములు శాస్త్ర నిర్దేశం వ్యతిరేకంగా చేపడితే అవి భగవంతుని అవమానం చేయనటువంటి అచేతత అనే పదం సమచిత్తం కలవారు శాస్త్ర నియమాన్ని విధిగా పాటించడం, మతిస్థిమితం లేని వారే సొంత తత్వనిష్టలను రూపొందించుకుంటారు. రాక్షస స్వభావాలు ఆకలి ఏమి కానున్నదో గుర్తుపెట్టుకోవాలి. అట్టి వారిని దేవదేవుడు రాక్షస జన్మలైంది పడదేవుడు. తత్కారణంగా కృష్ణ భగవంతుడితో తమ గల సంబంధాన్ని తెలుసుకోలేక వారి జన్మజన్మలు రాక్షస గుణాలతోనే బతుకుతారు. ఒకవేళ వేదజ్ఞాన మార్గాన్ని సమకూర్చి గురువుచే నిర్దేశం పొందగలిగిన భాగ్యవంతులైనతో బంధం నుంచి ముక్తులై పరమగమ్యాన్ని సాధించగలరు. ఓం అజ్ఞాన తిమిరాన్ దర్శన జ్ఞానాంజన శలాఖయాగరవే నమ శ్రీ చైతన్య రూప కదా మయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవర్తాది గౌరవ స్వరూప హరే కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఇప్పుడు ఎవరైనా రకరకాలైనటువంటి స్వస్తుల్ని ఆచరిస్తుంటే అది మనకి త్యాగంలాగా అది ఒక గొప్ప కార్యంలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. భగవద్గీత ఈ రెండు శ్లోకాల్లో మనుషులు తపస్సు దానము యజ్ఞము చేయడం మంచిదే, కానీ ఓం తత్సత్ చదువుకున్నాం, ఓం తత్సత్ మనం ప్రారంభించిన దాని పద్ధతి ఎలాగుండాలా, దాని ప్రయోజనం ఏముండాలా, అది ఏ రకంగా మానవ జన్మకి సార్థకకరమైంది, మనం అవుట్ ఆఫ్ కాంటెస్ట్ ఓం తత్సత్. ఓం అంటే శాస్త్రాలు చెప్పిన విధి విధానాన్ని పాటించడం, శాస్త్రాలు ఓం అని అన్నారు. ఏ అంటే ఓంకారం అనేది శాస్త్రాల యొక్క మనం దాన్ని మార్గాన్ని మనం పాటించడం. తత్ దాని యొక్క ఉద్దేశం మనకు ప్రయోజనం కానీ లౌకిక ప్రయోజనం కానీ సాధించడం కోసం కాకుండా ఓం తత్ పురుషుడి ప్రీతి కొరకు, సత్ సత్ అంటే శాశ్వతం, ఎవరైతే శాస్త్రాలు చెప్పినట్టుగా పరమ పురుషుడి ప్రసన్నత కోసం చేస్తారో వాళ్ళు కూడా ఏమవుతారు, వాళ్ళు శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతారు, శాశ్వత జీవితాన్ని పొందగలుగుతారు, వాళ్ళు భగవంతుడిని చేరగలుగుతారు. ఓం తత్సత్. ఏం చేసినా కూడా వెనకటి కాలంలో ఇస్కాన్లో జయపతాక స్వామిని చూసింటారు ఆయన, దాని భాగవత ఓం తస్త అని చెప్పి ప్రారంభిస్తారు. ఇప్పుడు ప్రవచనాన్ని ప్రారంభించడం ముగించిన అంటే గుర్తు ఆయనకి ఎవ్రీథింగ్ షుడ్ బి అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి డైరెక్టెడ్ ఫర్ ది ప్లెజర్ ఆఫ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. మనం ఎవరినో సంతోషపడడానికి ఏదైనా పని చేస్తున్నప్పుడు మనుషులను సంతోషపడడానికి, దేవతలను సంతోషపడడానికి, లేదా భగవంతుని అంటే మనం ఒక ఉన్నటువంటి కార్యాన్ని చేస్తున్నాం, కానీ ఎవరి కోసం చేస్తున్నాం మనం? ఒకడెవడో క్రికెట్ టోర్నమెంట్కి 10 లక్షలు విరాళం ఇస్తాడు, లేదా ఒక స్టేడియం కట్టడానికి ఆయన 1 కోటి రూపాయలు ఇస్తాడు, ఇంకా ఆయన సాయిబాబా గుడి కట్టడానికి 1 కోటి రూపాయలు ఇస్తాడు, ఇంకో ఆయన ఏదైనా ఆ ప్రాంతంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ కట్టడానికి. ఒక ధనత్యాగం అనేది మనం చూస్తున్నాను, కానీ ఆ ధనత్యాగం దేనికోసం విషయం మారుతుంది? ధనత్యాగం అనేది అందరూ వాళ్ళు క్రికెట్ మైదానానికి ఇచ్చిన అతను ఒక రాజకీయ పార్టీకి ఇచ్చిన వ్యక్తిగతంగా అతని వైపు నుంచి కొంత ధనత్యాగం జరుగుతుంది. కానీ దాని యొక్క ఉద్దేశం ఫలితం అది మారిపోతుంది. అంటే ఇక్కడ చదువుతుంది ఓం తత్సత్, కేవలం తపస్సు చేయడమే కాదు తర్వాత ఆ తపస్సు కూడా ఏం తపస్సు చేయాలా, ఎవరి కోసం చేయాలా, తపస్సు మనం అని వారు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ భస్మాసురుడు శివుని ఆరాధించి శివుడు ప్రత్యక్షం కాకపోతే రావణులాగా తన తలకాయని తగ్గొట్టి ఆయన ఆహుతి వేయడానికి అందులో కనిపిస్తావా లేదా చూస్తావా లేదా బలవంతం చేయడం అంతే కదా. తలకాయ కొట్టేసుకుని ఇంకప్పుడు కొంతమంది మామూలుగా యుద్ధంలో ఎవరైనా ధర్మ యుద్ధం మామూలు యుద్ధాలు జరుగుతాయి, యుద్ధం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోకుండా మనం వాళ్ళ రాజకీయ స్వార్థానికి పావులయ్యి బలయ్యి వాడేవాడుకో ఆ పాకిస్తాన్ ప్రెసిడెంట్కి ఇండియా ప్రెసిడెంట్కి మధ్య వాళ్ళకి గొడవ, దానికోసం జనాలను బలి చేయడం, అదే జనం కోసం యుద్ధం చేయడం కాదు. నేను నా మాటను నెగ్గించుకుంటా చూసుకో. ఇప్పుడు జరుగుతుంది కదా అక్కడ ఉక్రెయిన్, ఒక పేపర్లు అంత గందరగోళంగా వస్తుంది ఉక్రెయిన్. ఇది రష్యాలో ఒక దేశం, రష్యాలో ఉండేటువంటి 52 దేశాల్లో ఒకటి ఉక్రెయిన్. ఆ ఉక్రెయిన్లో వాళ్ళంతా తిరగబడి వాళ్ళ ప్రజలందరినీ దోపిడీ చేసుకుని వాళ్ళని దొక్కి జనాలంతా తిరగబడ్డారు. ఎందుకంటే నాయకులు ఉండేది ప్రజలకి వాళ్ళకి సహాయం చేయడానికి, ప్రజలకి మేలు చేయడం కోసం అంతే కదా. మనం కంచె చేను మేస్తే ఇంక రక్షణ ఎక్కడుంది. ఎప్పుడైతే నాయకులు మామూలుగా చేస్తూ ఉంటారో మరి అతిగా పోయినప్పుడు ఇంక జనాలకు భరించిన వీలు కాదు, తిరగబడతారు. ఇది ఒక లిమిట్లో పోతుంటే జనాలంతా పోగి తిరగబడే శక్తి ఉండదు. నీకు అన్యాయం జరుగుతుంది, నేను ఒక నేను చేసుకోగలను ఈ మినిస్టర్ గారికి. కానీ ఊళ్ళో అంటే చాలామందికి అట జరుగుతుంది, అందరూ కలిసి మాట్లాడుతుంది తగాది పని, జనాలంతా తిరగబడి ఎదురు నిలబడతారు. అప్పుడు ప్రజాశక్తి ఇక్కడ పాయింట్ వచ్చి తపస్సు, యజ్ఞము, దానము అనేటువంటి సత్కార్యాలు. కానీ భగవద్గీత దాన్ని లోతుగా విశ్లేషణ చేసి కేవలం అర్థం లేకుండా తపస్సు చేయడం, అర్థం లేకుండా యజ్ఞం చేయడం, దానం చేయడం చూడడానికి దానం కానీ ప్రయోజనం ఉంది. ఇప్పుడు శాస్త్రాల్లో ఆ వాడిన శబ్దాలు మనం వాడి శాస్త్రాలు ఏ ప్రయోజనం కోసం తపస్సు ఏమో దానం ఏమో దాన్ని పట్టించుకోకుండా, ఏ తపస్సు చేయాలో దాన్ని పట్టించుకోకుండా దాని ఫాస్ట్ అండ్ ఫిట్ డెత్, ఆంధ్ర ఇస్తావా చేస్తావా, తెలంగాణ ఇస్తావా చేస్తావా, ప్రయోజనం ప్రజలక ఆయనక ఎవరికి ప్రయోజనం? భగవంతుడు ఇటువంటి భగవంతుడు అనేది ఆయన ఆయన అనేది అన్ని అడ్డుగోడల్ని తీసేసి భగవంతుడి సారథ్యంలో భగవంతుడి ఆశ్రయంలో మనుషులంతా కూడా వాళ్ళు భగవంతుడి నియమాన్ని పాటిస్తూ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ అందరూ కూడా భగవంతుడి దిశలో ముందుకు వెళ్ళాలి. జీవిత ఉద్దేశం మనం శరీరం ద్వారా సుఖం పొందేటువంటి అవకాశం లేదు. ఏం చేసుకున్నా కూడా ఈ శరీరానికి దాపరించేది కలిగేటువంటిది కష్టాలు నష్టాలు దుఃఖాలు డిఫాల్ట్. ఇక చేయగలిగిందేం లేదు, ఎవడం లేదు లేదు, నేను తిరగ రాస్తాను ఈ ప్రకృతి విధానాన్ని అంటే ఒక టైం పాటు చేసుకున్నాను, మిగతా మీరు పెడదారు పెట్టిస్తున్నాను. ఇక్కడ హీరో బయలుదేరిన జనాలు అంతా కూడా అంటే పెద్ద సైంటిస్ట్ నేను ఇచ్చేసి అందరికీ గొప్ప సౌకర్యాన్ని కలిగించబోతున్నాను. ఆయన సైంటిస్ట్ అయిన జనాలంతా గొర్రెలాగా వెనకాల పడి జరుగుతుందంతా అంటే జరుగుతుందంతా కూడా మనం ఏ నాయకుడు సరైన వాడో తెలియకుండా వాళ్ళ యొక్క బాహ్య హోదాలను చూసి ఆయనకు ఎవరికి పిహెచ్డి ఉండి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఉంటే ఆ పిహెచ్డి నోబెల్ ప్రైజ్ ఎవరు ఇచ్చాడు? ఒక పనికి మారిన వాడికి అలాంటి పనికి మారిన వాళ్ళే ఇచ్చాడు దానికి ప్రయోజనం. కానీ మామూలు మనుషులు ఎందుకు ఇస్తే పిహెచ్డి ఇచ్చిన వాడు అది పనికి మారినాడు, గ్రహించేటువంటి పనికి మారినాడు. మనకి శాస్త్ర జ్ఞానం లేకపోతే మనం కూడా మూర్ఖుల్లాగా ఎదుర్కొంటాం. అందుకే ప్రభుత్వం శిష్యుల్ని ఛాలెంజ్ చేయమన్నాడు, డోంట్ కేర్ దిస్ పిహెచ్డిస్ అండ్ నోబెల్ లారీస్. వాళ్ళంతా కూడా ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు కాబట్టి దాన్ని చూసి వాళ్ళ మీద గొప్పవాళ్ళు అనుకోవడం, నేను వాళ్ళ యొక్క ప్రభావానికి నువ్వు లోనవడం విజయక్కర్లేదు. నీకు ఆత్మజ్ఞానం కలిగినట్లయితే నువ్వు ఎలాంటి పిహెచ్డి అయినా ఎలాంటి నోబెల్ లారీ అయినా నువ్వు ఛాలెంజ్ చేయొచ్చు. వాడెవడు అంటాడు వీడు ఫలానా రీసెర్చ్ చేయడం వల్ల వీడికి నోబెల్ పెరుగుతాను అడిపాడు కదా సార్, ఈ రీసెర్చ్ వల్ల ఏమైనా ముసల్తనాన్ని ఏమైనా మనం ఆఫ్ చేయగలమా, మనం ఏమైనా మనిషికి రోగం రాకుండా ఆఫ్ చేయగలమా, మనం చావును ఏమైనా ఆఫ్ చేయగలమా, అట్లాంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళకి చిరు పెడుతుంది. ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నాయి అంటే వాళ్ళు మనం ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది కదా, ఇది ఏదేదో చేసేస్తున్నా అంటారు. ఇవాళ నుంచి కూడా ఎవరు ముసలితనం రోగం చావు యొక్క ఇబ్బందుల నుంచి బయటపడలేకపోయినారు. అసలైనటువంటి ఇబ్బందులు మీరు అలాగే ఉంచి నేను కంప్యూటర్ తయారు చేసిన అంటే జనాల్ని మనం పిల్లకాయలు చేసి మైమరిపించడం అంతే కదా. అంటే రాబోయే కష్టం ఎట్లాగో వస్తూనే ఉంది, కానీ వాడికి కొద్దిగా అది చూపించి ఐపాడ్ చూపించి ఐఫోన్ చూపించి దీంతో సంతోషంగా ఉంది. వాడికి వినికిడైపోతుంటే మీ ఇంకా ఐఫోన్ ఏం చేసుకుంటారు, దానికి ఏం చేయాలి? జనాన్ని మభ్య పెట్టడం తగ్గిస్తే సమస్యకి ఇక్కడ జవాబేం దొరుకుతుంది. అటు కృష్ణుడు చెబుతున్నాడు మనం వాళ్ళు చేసేటువంటి పనులకి చేసేటువంటి మాటల వల్ల అమాయకులకు అప్పుడప్పుడు వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అనిపించవచ్చు, కానీ వాళ్ళు అసలు విషయాన్ని తాకటం లేదు. అసలు విషయాన్ని రేపు గౌరవ పూర్ణిమకి ఒక డ్రామా రాస్తున్నారు, ఆ డ్రామా ఏంది, ఒక బిచ్చగాడు ఆయన అనుకుంటాడు వేసుకున్నా కూడా మనకు కావాల్సిన జీతం రాదు, లేదా అనవసరం కష్టపడింది బతకాల, అడుక్కు తింటే సరిపోదా, అడుక్కు తింటే ఎవరికైనా పోవచ్చు, అడుక్కు తింటే ఎవరినైనా అడగచ్చు, అడుక్కు తింటే ట్యాక్సులు కట్టక్కర్లేదు, అడుగుతున్నా ట్యాక్సీని అడుగుతాడు ఈ పనులను చేసుకోవచ్చు. అంటే ఆయన అంటాడు అన్నిటికంటే గొప్ప వృత్తి అడుగుతున్నాం, అడుగు తిన్నా అనిపించినట్టు గొప్ప వృత్తి ఇంకోటి లేదు. ఎంత అడుగు తింటున్నా కూడా ఆయన బాగానే సంపాదిస్తున్నాడు. అంటే అడుగు తినేవాడు వాళ్ళు వండుకునేవాడు ఒక్కరు అడుగు తినేవాడు ఈ పదికొని పదేళ్ళకి పోతాడు. ఇట్లా అడుగు తినేవాడు పరిస్థితి బాగానే ఉంటుంది కదా. ఎందుకంటే ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. కానీ డబ్బు లేని వాళ్ళు ఇబ్బంది పడుతుంది, కానీ అడుగు తినేవాడికి ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు తెగిపోతూ ఉంటాయి, వాళ్ళంతా ఎంత పడేస్తాను. అప్పుడప్పుడు డబ్బు ఇచ్చేవాడి కంటే అడుగు తినేవాడు దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాడు ఎంతమంది దగ్గర అడుగుతుంటేవాడు. కానీ ఈ బిచ్చగాడు ఆయన దగ్గర ఉండేటువంటి పాత్ర విచిత్రమైన పాత్ర. నేను గుడ్డ కప్పి ఆయన తీసుకెళ్తాడు, అడుగుతూ ఉంటాడు. ఎంత ఇచ్చినా కూడా ఆయనకి తృప్తి కలగటం లేదు, ఆయన కోరికలు తీర్చడం లేదు. ఇంకా అన్ని ఉద్యోగాల కంటే అడుగు తినే ఉద్యోగం మంచిదైనా కూడా ఆయన దానిలో కూడా తృప్తిగా రాలేకపోతుంది. హైయెస్ట్ ఇన్కమ్ అండ్ ఈజియెస్ట్ లైఫ్ అండ్ ఫ్రీ లైఫ్ కదా. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తే కలెక్టర్ గారైనా ఈ జిల్లాలో పడి ఉండాలి. మీరు ఇక్కడ అడుగు తినడం ఎక్కడికైనా కూడా టికెట్ కొనక్కర్లేదు. లేని వాళ్ళు ఎక్కడైనా దింపేస్తే కొత్త ప్రదేశంలో దిగి అక్కడ అడుగు తిన ప్రారంభించచ్చు. వాళ్ళకి పెట్టుబడి అని కానీ సొంత ఇల్లు అని కానీ ఎంత చేస్తున్నా కదా వాడు సుఖపడుతున్నా. అప్పుడు ఎవరైనా కూడా అంతులేని కోరికలతో తిరుగుతుంటే వాళ్ళకి భగవంతు అనుగ్రహం వలన భక్తులు కలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల దగ్గర సమాధానాలు ఉంటాయి. అందుకే ఈ అడుగు తినేవాడు పిచ్చగాడు సాధారణ భక్తులు తిన్నగా నారదుని కలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇంకా నారదు వెనకాల పోతాడు. స్వామి మూడు లోకాల్లో తిరుగుకుంటా ఉంటాడు. ఇక్కడ అడుగు తింటే ఏమి మా జోలు నిండటం లేదు. కొద్దిగా ఆ స్వర్గలోకాలు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారంతా అక్కడ కొద్దిగా ఒకసారి నన్ను పోయి అడుగు తినడానికి కనీసం అంటాడు. నువ్వు అక్కడికైనా అడుక్కోవడం ఎందుకని నేను అక్కడే ఉండి చేస్తాను తయారై కనిపిపోవడానికి. అయ్యా మీరు అట్లా పంపిస్తున్నారు. ఎందుకంటే మీ శరీర వ్యామోహం కదా, ఈ శరీరాన్ని వదిలిపెట్టాలనే కోరిక ఎవరికి ఉండదు. ఈ శరీరాన్ని మనం ఎన్ని చావు దెబ్బలు అయినా ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఎన్ని రోగాలు వచ్చినా ఏ మనిషికి వైరాగ్యం అనేటువంటిది కాదు. అని నారదుడు ఇక్కడేం బతుకుతాడు, అక్కడికి పంపిస్తాను, అక్కడ అడుక్కుని ఇక్కడికి రావడం అక్కడే ఉండి అంటే అట్లొద్దు సార్. ఈ కోరికలు ఈ శరీరం ఎంత తీర్చుకుంటే కదా, అది అక్కడి నుంచి నాకు ఇప్పించాను నేను ఇక్కడే బతకాలా సరే అని చెప్పి ఆయన పచ్చి రాసిస్తాడు కుబేరుడికి. కుబేరుడు దేవతల యొక్క కోశాధికారి కదా, ట్రెజరర్ టు గాడ్స్. అంటే ఈ మొత్తం స్వర్గలోకాల్లో ఉండే సంపత్తి కంటే కూడా కస్టోడియన్ ఆయన కుబేరుడు. కాబట్టి నారదుడు పరమ భక్తుడు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంటుంది. కాబట్టి కుబేరుడికి ఒక చిట్టి రాసిస్తాడు. వీడాడు కొద్దిగా తృప్తి లేక కోరికలు తిరగ దరిద్రంతో బాధపడుతున్నాను, ఇక్కడ వీడికి కావాల్సినంత ఇచ్చేవాడు ఎవడు దొరకలేదు, కానీ నీ దగ్గరికి పంపిస్తున్నా, వీడికి కావాల్సింది తీసుకొని వీడు దరిద్రం అవుతుంది వచ్చుద్దాం చూస్తాడు. మనుషులు దరిద్రం అంతా వాళ్ళ అవసరాలన్నీ నాకు ఇది ఒక లెక్క అని చెప్పి తీసుకెళ్తాడు. తన కోశాగారాన్ని తీసుకెళ్ళి ఇవంతా బంగారు గనులు, ఎంత వజీరాలు, ఎన్ని వైడూర్యాలు, ఎన్ని మాణిక్యాలు, నువ్వు నీ జోలని బిచ్చ పాత్ర అంటుంది, ఎంత నింపు ఉంటావు నింపుకొని పోతా ఉన్నావు అని చెప్పి ఆయన వదిలిపెట్టాడు. వదిలిపెట్టి 2 నిమిషాలు ఎదురు మళ్ళీ వెనక్కి వస్తాడు. సార్ మీ ట్రెజరీ అంతా ఖాళీ అయిపోయింది, ఇంకా నా జోలు నిండలేదు. వీడెవడు నన్నే బికారం చేసి కుప్పగోతాడు. వీడెక్కడ దొరికాడు, ఇదే నారదుడని ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడండి. వీడు ఎట్లాంటి వాడు, వీడి భిక్షపాత్ర అండి, నన్ను కూడా నేను యుగ యుగాలు నేను కుబేరుడిగా ప్రసిద్ధి పొందిన నన్ను ఒక క్షణంగా దరిద్రం చేసి వదిలిపెట్టాడు. వీడిలాగా నేను కూడా తయారని చెప్పి పదనైనా నేను దొరుకులేడు. నువ్వేంది నీ భిక్ష పాత్ర నాకు అర్థం కాలేదు అని చెప్పి వీరు కూడా దిగి వస్తారు. మళ్ళీ ఇద్దరు నారాయణ దగ్గరికి వస్తారు. నారాయణ దగ్గరికి వస్తే ఆయన వెంటనే ఏం చేస్తాను, అదేంటి ఈయన విచిత్రమైనటువంటి భిక్ష పాత్ర తీసుకొచ్చాడు, అదేంటి అని చెప్పి ఆస్తిస్తుందో మానవుడు యొక్క పూర్య సగం కోసం ఇటువంటి పూర్య. అప్పుడు నారాయణ చెబుతాడు, ఈ మనుషులకు ఉండేటువంటి ఈ కోరికలు కంత లేదు, ఈ మూడు లోకాల్లో ఉండేది అంతా ఇచ్చినా కూడా వాళ్ళు తృప్తి పడరు. అంటే ఆత్మకు ఉండేటువంటి కోరికలు అపారమైనటువంటి, ఆత్మకు కావాల్సినటువంటి ఈ ప్రేమ ఆనందం అనేటువంటిది పరిమితి లేనటువంటిది. దాన్ని మనం భౌతికమైనటువంటి పరిస్థితులతో దాన్ని మనం పూర్తి చేయాలంటే భౌతిక జగత్ సమాప్తం అవుతుంది, కానీ ఎప్పుడు ఉండదు. అంటే చైతన్య మహాప్రభువులు ఆయన కోరికలకు అంత ఉండదు, కోరికలు తీర్చండదు, కోరికలే సమాప్తం అయితే అప్పుడు బయటపడతాం. అంటే చైతన్య మహాప్రభువులు ఆయన ఈ రకమైనటువంటి బంగారం మనలో పంచిపెట్టడం కాకుండా ప్రేమధనాన్ని పంచిపెట్టడానికి చైతన్య మహాప్రభువులు ఆయన భగవంతుడి స్వయంగా అవతరించాడు. ఆయన తోటలో ఈ ఫలాలు ఎన్ని కాచాయంటే ఆయన తన శాయశక్తులు ఎంతి పంచిపెట్టినా కూడా కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఫలాలు కూడా కావాల్సినవి ఉన్నాయి. ఇక్కడ ఎంతోమందికి కావాలా, లోటు ఏం లేదు ఉన్నాయి, కానీ పంచిపెట్టడానికి ఒక మనిషి వాళ్ళు వీలు కావట్లేదు. మీరందరూ కూడా నాకు సహాయం చేయండి ఈ ప్రేమ ధనాన్ని పంచిపెట్టడానికి. ప్రభుపాద అనే ఒక ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఆయన మళ్ళీ వేల లక్షల మందిని వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆయన అసిస్టెంట్లుగా పెట్టుకుని ఈ నామధనాన్ని ఆయన పంచిపెడుతున్నాడు. ఆయన కూడా ఇక్కడ బండారం తరగట్లేదు, కానీ ఇంకా పొందవలసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆడియన్స్ ఆ డ్రామాలో అక్కడ కూర్చొని చూస్తున్నారు, మీరందరూ కూడా ఈ చైతన్య మహాప్రభులు వారి సంకీర్తన ఉద్యమంలో పాల్గొని ఈ ప్రపంచ జనుల యొక్క దరిద్రాన్ని, భౌతిక కోరికలు లేకపోతే భౌతిక సంపత్తులు, ఎప్పుడు భౌతిక సంపత్తులు ఎప్పుడు తృప్తిపరచలేవు, భౌతిక కోరికలకు అంతు లేదు, అది మనిషి ఒక రకమైనటువంటి విచిత్ర పరిస్థితుల్లో పడిపోయినాడు, దానికి సమాధానం ఈ చైతన్య స్వయంగా భగవంతుడే వచ్చి దీనికి సమాధానాన్ని చేస్తున్నాడు. ఈయన అంటాడు, బిచ్చగాడు అంటాడు, నారదుడు దర్శనం అయినప్పటి నుంచి ఈ ఉపదేశాలు వింటూ ఉంటే నా నోటి మీద నా నాలుక మీద నేను అనుకోకుండానే నా నాలుక మీద హరే కృష్ణ మంత్రం నా నాలుక మీద గంతులు వేస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుత్వానికి హరినామ సంకీర్తానికి.